ఆ పుల్లాలా అంటాడు, రెండు రొట్టెలు ఉంటాయి ఇవ్వండి నాకంట, అది తీసుకొని వెళ్తాడు. ఆశ్రమానికి వెళ్ళేసరికి గురువుగారు యజ్ఞకుండం సిద్ధం చేస్తుంటారు, ఈరోజు నీకు అర్హత లభించింది దీక్షను ఇవ్వడానికి, కూర్చో దీక్షిస్తారంట. ఆధ్యాత్మిక చింతన శత్రుమిత్ర భేదానికి అతీతమైనటువంటి చైతన్యాన్ని పెంపొందిస్తుంది. రామాయణంలో సీతమ్మ తల్లి చెప్తుంది, రావణ సంహారం అయిపోయింది, అయిపోతే హనుమంతుల వారికి రాముల వారు చెప్తున్నారు వెళ్ళి సీతమ్మ తల్లిని తీసుకురమ్మన్నారు. వెళ్ళారు హనుమంతుల వారు. సీతమ్మ తల్లి చుట్టూ రాక్షసీ జనం ఉన్నారు. అప్పుడు హనుమంతుల వారు అంటున్నారు, తల్లి నువ్వు ఇవి నన్ను ఆజ్ఞాపిస్తే త్రుటిలో వీళ్ళందరినీ సంహరించేస్తాను, మీకు ఎన్ని కష్టాలు ఇచ్చారు వీళ్ళు. అప్పుడు సీతా తల్లి చెప్తుంది, సీతమ్మ తల్లి, హనుమాన్ వాళ్ళ నాయకుడి ప్రభావం వల్ల వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించారు, వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించారని అదే రకంగా ప్రతీకారం తీర్చుకుంటే వాళ్ళకి మనకు వ్యత్యాసమే ఉంటుందయ్యా. చరిత్రలో ఒక చక్కటి కథ ఉంది చెప్తాను నీకు అని చెప్పి హనుమంతుడికి సీతమ్మ తల్లి ఒక కథ చెప్తుంది. ఏంటది అంటే, ఒక వేటగాడు ఒక పులిని తరుముతూ పోతాడు. పోతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడు పరిగిస్తూ పరిగిస్తూ పోతూ ఉంటే తట్టుకొని పడి చేతిలోని ఆయుధం దూరంగా పడిపోతుంది. ఆయుధం ఎప్పుడైతే దూరంగా పడిపోతుందో పులి తిరగబడుతుంది వీడి మీద, వీడి దరుముతుంది. వీడు ప్రాణాలు రక్షించుకునేదానికి పరిగిస్తూ 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 వచ్చి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద ఒక వృద్ధ వానరం కూర్చొనుంటే సహాయం కోరుతాడు, చెయ్యందిచ్చమని. చెయ్యందిస్తుంది, పైకెక్కుతాడు. ఎక్కిన తర్వాత నేను చాలా అలసిపోయి వచ్చాను, పరిగెత్తి పరిగెత్తి నీ ఒడిలో కొంచెం విశ్రమిస్తాను అని చెప్పి అడుగుతాడు వానరాన్ని. అది విశ్రమించమని చెప్తుంది. వీడు నిద్రించేటప్పుడు పులి ఏమంటుందంటే వానరంతో కోతితోటి, ఈ వేటగాడు నీకు శత్రువు నాకు శత్రువు, వాడిని కిందకి దోసేస్తే నేను వాడిని భుజించి వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు వానరం అంటుంది, ఆశ్రయం పొందినటువంటి వ్యక్తికి ద్రోహం చేయడం బ్రహ్మహత్యా పాతకం, నేను అటువంటి పని చేయను అంటుంది. అప్పుడు పులి అంటుంది, నువ్వేదో పెద్ద వేదాంతం మాట్లాడుతున్నావు, మానవులు దుర్మార్గులు, వాళ్ళని నమ్మకూడదు అంటుంది. కానీ ఇది వినదు. నిద్ర లేచిన తర్వాత చూస్తే ఈ కోత ఏమంటుందంటే వేటగాడితోటి, నీకు నేను ఆశ్రయం ఇచ్చి నేను అలసిపోయి ఉన్నాను, నేను కొంచెం నీ ఒడిలో విశ్రమిస్తాను అంటుంది. అప్పుడు వేటగాడు అంటాడు పడుకో అంటాడు. కోతి నిద్రపోయేటప్పుడు మళ్ళా పులి అంటుంది, ఏ వేటగాడా, నాకు ఎవరైనా ఒక్కరు అవి తీసేసేయండి ఆ లేబుల్స్, ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంది. సో ఆ వేటగాడు ఏమంటాడు అంటే, నాకు ఆకలి తీరడం కావాలా, అది నువ్వా కోతే అన్నటువంటిది మెటీరియల్, అది ఇది సంబంధం లేదు. ఈ కోతిని నువ్వు చిన్న దోసేసావు అంటే నేను ఆ కోతిని తినేస్తాను, కడుపు నిండిన తర్వాత నేను ఇంకొక జీవి జోలికి పోను. మీరు గమనించుంటారు, ఆకలి తీరిన తర్వాత క్రూర జంతువులైనా కానీ సాధు జంతువులతో తిరుగుతూ ఉంటాయి, ఆకలి వచ్చినప్పుడే అటాక్ చేస్తాయి. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, మనిషి జంతువు కన్నా హీనం. నాలుగు రోడ్ల కూడల్లో ఒక బియ్యం బస్తా పెట్టండి, పక్షులు వస్తాయి, కడుపు నిండా తింటాయి, ఎగిరిపోతాయి. మనిషి వస్తాడు, వాడికి మ్యాక్సిమం తినేవాడైతే ఎంత అవసరం, ఒక కేజీ బాగా తినేవాడైతే, లేకపోతే అర కేజీ, కానీ వాడు అటు ఇటు చూసి బస్తా బస్తా ఎత్తుకు వెళ్ళిపోతాడు. వాడు బస్తా బస్తా ఎత్తుకెళ్ళిపోతాడు. సో ఆ కోతి నా కడుపు నిండితే నీ జోలికి రాను, నేను తిని వెళ్ళిపోతాను. ఎప్పుడైతే ఈ మాట పులి చెప్తుందో ఇమీడియట్గా వాడు కోతిని కింద దోసేస్తాడు. అయితే కోతులు వృక్షరాజులు, అది పడిపట్టు పడిపట్టు ఎగిరి కొమ్మను పట్టుకుంటుంది. అప్పుడు మళ్ళా పులి అంటుంది, చూసావా మనుషుల్ని నమ్మద్దన్నాను, వాడు ఎంత ద్రోహం చేశాడు, అయినా ఇప్పటికైనా పర్వాలేదు వాడిని తోసే అంటుంది. అప్పుడు కోతి అంటుంది, ఎవడన్నా ఒక తప్పుడు మార్గం ఎన్నుకొని హాని కలిగిస్తే అదే మార్గాన్ని ఎన్నుకొని వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటే వాడికి నాకు వ్యత్యాసమే ఉంది, నేను వాడిని తొయ్యను, ఈ ప్రదేశం వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి కోతి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. రామాయణం మహాభారతం ఇవన్నీ ఎందుకు రోజు చర్చించాలా అంటే, ఈ ప్రాపంచిక జగత్తులో ఈర్ష, ద్వేషం, ప్రతీకారాలు రగిలిపోతూ ఉంటాయి. ఇటువంటి విన్నప్పుడన్నా
అరే నేను ఆ ఉన్నత భావనలో నా చైతన్యాన్ని ఉంచుకోవాలా, ట్రాక్ తప్పితే మళ్ళా ట్రాక్లోకి వచ్చేదానికి.
రామాయణం మానవాళికి మానవతా విలువలను తెలియపరచడానికి దేవోత్తమ పురుషుడు, మర్యాద పురుషుడుగా వచ్చాడు ఆయన. ఏమి లేదండి రామాయణంలో, అన్నదమ్ముల మధ్య సత్యత ఏ రకంగా ఉండాలి, తల్లిదండ్రులను ఏ రకంగా గౌరవించాలా, స్త్రీ యొక్క పవిత్రత ఏంటి. యుద్ధమంతా అయిపోయిన తర్వాత అయోధ్యకు సీతమ్మ తల్లి వచ్చినప్పుడు
అక్కడ ఉన్నటువంటి రాణులు అంటారంట, రావణుడు చాలా దుర్మార్గుడంట, సీత వాడు ఎట్టుంటాడో వాడి చిత్రపటం గీయి అన్నారంట. అప్పుడు సీతమ్మ తల్లి కలము తీసుకొని ఒక బ్రొటన వేలు గీసిందంట. రావణుణ్ణి గీయమంటే బ్రొటన వేలు గీసావేంటి సీత అంటే, నేను వాడు వస్తున్నాడా పోతున్నాడా అనేదానికి ఆ వేలు తప్పించి వాడి రూపాన్ని నేను చూడలేదని అంట సీత.
వాడి రూపాన్ని నేను అసలు చూడలేదు, వాడు వేలు తప్పించి ఇంకేం చూడలేదు.
పతివ్రత, పతిని సంతృప్తిపరచడానికి వ్రతాన్ని పూనినటువంటి వాళ్ళని పతివ్రత అంట. అటువంటి పతివ్రత వల్ల భర్త యొక్క ఆయుష్, అన్ని సౌభాగ్యాలు కూడా పెరుగుతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. అటువంటి పతివ్రతలు ఉన్నటువంటి భూమి పుణ్యభూమి అవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. కానీ ఈరోజు మనం మంచినీళ్ల ప్రాయం అయిపోయింది పవిత్రత అన్నటువంటిది. విచ్చలవిడితనం సమాజంలో ముఖ్యమైనటువంటి అశాంతి ఈ అపవిత్రత అన్నటువంటి వాటి వల్లే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎక్కడ హత్య జరిగినా అక్రమ సంబంధం. కానీ మనం చూసేటువంటి కాలక్షేపాలు అట్లా ఉన్నాయి. ఒకప్పుడు ఈవెన్ సినిమాల్లో కూడా మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని హీరోగా చూపించేవాళ్ళు, మంచి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీని హీరోయిన్గా చూపించేటువంటి వాళ్ళు. రాను హీరో అంటే వాడు అన్ని పనికిమాల పనులు చేయాలా, అప్పుడు వాడు హీరో అన్నమాట. ఇప్పుడు తర్వాత ఒక్క హీరోకి ఇద్దరు హీరోయిన్లను చూపించారు, ఇప్పుడు ఒక హీరోయిన్కి ముగ్గురు హీరోలు చూపిస్తున్నారు అన్నమాట. మరి ఏ రకంగా పవిత్రత ఉంటుంది? మన కాలక్షేపం అట్లాగే ఉంది. దయచేసి నేను అంటున్నానని బాధపడద్దు, సత్యం ఇది. మనం చర్చించాలా, చర్చించి పరివర్తన వచ్చేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. సమాజంలో ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం ఫండమెంటల్గా అది తెలుసుకోవాలి మనందరం కూడా. ఈ సమాజం యొక్క శ్రేయస్సు నిజంగా మనం కోరుకుంటే, వేర్ వీఆర్ కమిటింగ్ మిస్టేక్స్, ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాం తెలుసుకోవాలి. మనం తెలుసుకుని మనం చైతన్యంలో మార్పు తీసుకురావాలి, అప్పుడే ఈ సమాజం ఉద్ధరింపబడుతుంది అన్నమాట. సో ఈ రకంగా ఈ పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి భావనతో ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. నేను వీళ్ళందరి కథలు ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు రియల్ హీరోస్, వీళ్ళని మనం అనుసరించాలా అన్నటువంటి సత్యం మనం తెలుసుకునేదానికి. శ్రీపాద రామానుజాచార్యుల వారి యొక్క శిష్యుల వారు కురేష అనే ఒక భక్తుడు ఉండేటువంటి వారు. శైవము వైష్ణవానికి తగువలు జరుగుతూ ఒక శైవరాజు కోలుతుంగ రామానుజాచార్యుల వారిని చంపేయాలనుకుంటాడు, వైష్ణవత్వాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పి. ఆ రాజుకి సలహా ఎవరిస్తారు అంటే, ఆ రాజు దగ్గర మెప్పు పొందాలా అని చెప్పి స్వామి ద్రోహం చేసేటువంటి కురేష యొక్క శిష్యుడే రాజుకు సలహా ఇస్తాడు. మీరు ఒక్కొక్క వైష్ణవుణ్ణి దండించుకుంటూ పోతే కాదు, రామాంజుల వాడు వీళ్ళందరికీ నాయకుడు, ఆయన కన్నా మీరు ఏదో ఒకటి చేస్తే అందరూ సరెండర్ అయిపోతారు. ఆ రాజు రామాంజుల వారిని పిలిపిస్తారు. దారిలో ఈ కురేష వింటాడు, ఈ సైనికులు వచ్చినప్పుడు రామాంజుల వారిని కానీ చంపేస్తే అందరు వైష్ణవులు మారిపోతారు, అది రాజుగారి ప్లాను, అందుకని మనల్ని పంపించారు తీసుకురావడానికి. ఈ కురేష విని రామాంజుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి దయచేసి మీరు వెళ్ళద్దు నేను వెళ్తానంటారు. అప్పుడు రామాంజుల వారు అంటారు, వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని చంపాలని, అరే నువ్వు చనిపోతే ఒకటి నేను చనిపోతే ఒకటే అంటాడు. అప్పుడు రామాంజుల వారితో శిష్యుడు అంటాడు, నేను చనిపోతే ఈ సమాజానికి పెద్ద నష్టం లేదు, మీలాంటి మహాత్ములు చనిపోతే చాలా నష్టం ఈ సమాజానికి, అందువల్ల నన్ను వెళ్ళనీయండి దయచేసి అని చెప్పి రామాంజుల వేరేశ్వరుడు ఈయన వేసుకుని వెళ్తాడనమాట. భక్తుల్లో ఏదైనా కోరిక ఉన్నా కానీ చాలా పరమోత్కృష్టంగా ఉంటుంది, లోక కళ్యాణానికే ఉంటుంది. ఒకసారి రామాంజుల వారు శిష్యులందరికీ పక్క ఊరికి వెళ్తూ, అంటే కోరిక ఉన్నా కానీ
దాంట్లో ఒక డివైన్ ప్లాన్ ఉంటుంది ఆ కోరికలో కూడా. కానీ మనలో స్వార్థం ఉంటుంది, మనలో కోరికలు. శిష్యులందరికీ చెప్తారనమాట, రంగనాథుడి సేవకు మనం ఉన్నాము, ఆయన కోరికలతో కలత పెట్టకూడదు నాయన, దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవద్దు అంటాడు. ఆయన పక్క ఊరికి పోయి ప్రచారం చేసుకుని వచ్చేసిన తర్వాత అందరూ దర్శనానికి వెళ్తే శిష్యులందరూ వెళ్తారు. రామాంజలి వారి స్వామి ముందు నిలబడి, స్వామి కోరికలతో నా నా శిష్యులెవరూ మిమ్మల్ని కలత పెట్టలేదు కదా అంటాడు. అప్పుడు రంగనాథ స్వామి అటు చూసి, వాడు వచ్చాడు నా దగ్గరికి ఒక కోరికతోటి అంటాడు. ఏం కోరాడు అంటాడు. మీకన్నా ముందు వైకుంఠానికి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకున్నాడు అన్నాడు. అప్పుడు శిష్యులందరికీ కోపం వస్తుంది, ఏమో గురువు గారి కన్నా ముందు వెళ్ళిపోవాలని కోరుకుంటావా అని చెప్పి. అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడనమాట, క్షమించండి నేను ఆ రకంగా కోరుకున్న దానికి, అయినా నేను ఆ కోరుకోవడంలో పరమార్థం ఏంటి అంటే ఖచ్చితంగా మనందరికన్నా ముందు గురువు గారు వైకుంఠానికి వెళ్తారు. ఇక్కడ మనం సేవలు చేయడానికి సప్పరికలు చేయడానికి మనందరం ఉన్నాం. ఆయన మనందరికన్నా ముందు వెళ్ళినప్పుడు ఒక్కడన్నా ఆయనకి స్వాగతం పలకడానికి సప్పరికలు చేయడానికి ఉండాలి కదా, అందుకని నేను కోరుకున్నానంటే. ఒక్కడన్నా ఆయనకి స్వాగతం పలకడానికి సప్పరికలు చేయడానికి ఉండాలి కదా, అందుకని నేను కోరుకున్నానంటే. సో ఈ కురేష అక్కడికి వెళ్తే ఆ రాజు, ఈ కురేష మహాపూర్ణ అని చెప్పి ఇద్దరు వెళ్తారనమాట మహానుభావులు. వాళ్ళిద్దరి కళ్ళు పీకేస్తాడు. ఆ కళ్ళు పీకేసిన తర్వాత నేరుగా కురేష మేలుకోటిలో రామానుజాచార్యులు వారు ఉంటే అక్కడికి వెళ్తారనమాట. రామానుజులు వారు ఆయన్ని కొన్ని రోజులు అక్కడ ఉంచుకొని కాంచీపురంలో వరదరాజస్వామి వరాలు ఇవ్వడానికి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేసి ఆయన నీకేమన్నా వరం కావాలా అంటే నీ కళ్ళు కోరుకో అని చెప్పి పంపిస్తాడు రామానుజులు వారిని. ఈయన కళ్ళు లేవు, వరదరాజస్వామి ముందు నిలబడి ప్రతిరోజు కూడా మంచి కీర్తనలు పాడేవారు. స్వామి ప్రసన్నమై నీకేమన్నా కోరిక ఉందా నాయన అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే ఏం కోరుకుంటాడంటే, నా శిష్యుడు ఎవరైతే రామాంజుల వారిని చంపేయాలా అని చెప్పి రాజుకు ఆలోచన కల్పించాడో వాడికి ఎటువంటి పాపము అంటకుండా మీ అనుగ్రహం పొంది వాడికి సద్బుద్ధి వచ్చేటట్టుగా అనుగ్రహించండి స్వామి, ఇదే నా కోరిక అంట. రెండో రోజు మరలా పాటలు పాడిన తర్వాత స్వామి వారి నీకేమన్నా కోరిక ఉందా అని చెప్పి అడిగితే రెండో రోజు ఏం కోరుకుంటాడంటే, ఆ రాజుకి ఏ రకమైనటువంటి పాపము అంటకుండా అతన్ని అనుగ్రహించండి అని కోరుకుంటా. ఈ విషయం రామాంజుల వారికి తెలిసి, నీవు నీ కోసం ఏదన్నా కోరుకుంటే స్వార్థమని భావనతోటి నువ్వు కోరుకోవట్లేదు శిష్య, కానీ ఒక్క సత్యాన్ని నువ్వు మర్చావు, నీవు నాకు శరణాగతి పొందిన తర్వాత నీ శరీరం నీది కాదు నాది, నా సేవలో కైంకర్యం అవడానికి నీ శరీరం సక్రమంగా ఉండాలా, అందుకోసం కళ్ళు కోరుకోమంటున్నాను కోరుకో అంటాడు. ఆ సందేశం రామాంజుల వారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కురేష గురువు గారి ఇన్ని రోజులకి నన్ను ఆయన వాడిగా భావిస్తున్నాడు అని ఆనందంతో ఆ రోజు స్వామిని కోరుకుంటారు. నాకు నేత్రాలు కావాలి స్వామి అని భగవంతుడు నేత్రాలు ఇస్తాడు. సో ఇటువంటి మహాత్ములు అందరూ కూడా చరిత్రలో ఉన్నారు. మనం ఇంకొక వృత్తాంతం చూసినట్లయితే ఆ జయదేవ గోస్వామి, ఈయన చరిత్ర చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా గొప్ప భక్తుడు అన్నమాట. ఇంట్లో గురుకులానికి పంపిస్తే ఆయన ఏం చేసేవాడు అంటే తోటి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి రామాయణం మహాభారతంలో నాటకాలు వేసుకునేవాడు అనమాట. ఒకరోజు తండ్రి మార్కెట్కి వెళ్తే అక్కడ గురుకులం మాస్టర్ కనిపిస్తారు. గురువు గారు, మా పిల్లవాడు ఎట్లా చదువుతున్నాడు అని అడుగుతారు అనమాట. నేను ఈ ఊర్లో గురుకులం ఎత్తేసి చాలా రోజులైంది అంటాడు ఆయన. ఇదేంటి అంటే, తాజడ్డా కోతి వనమెల్లా తెరిచినట్టుగా మీ జయదేవుడు మా తోటి విద్యార్థులందరినీ నాటకాలు వేసుకునేదానికి తీసుకెళ్ళిపోతున్నాడు, అందువల్ల గురుకులం తీసేశాను అంటాడు. జయదేవుని తండ్రి ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక రైతు నిలబడి ఉంటాడు ఇంటి ముందు. మీ కుమారుడు ఎంత దుర్మార్గం చేశాడంటాడు. ఏం చేశాడంటాడు, ఈరోజు వాళ్ళు వేసుకునే నాటకంలో లంకా దహనం అని చెప్పి నా అరిసె తోటంట తగలబెట్టేశాడు అంటాడు. గురుకులానికి వెళ్ళట్లేదని కోప్పడ్డాను, ఇప్పుడు ఇక్కడ తోట తగలబెట్టేశారు. జయదేవ గోస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక బెత్తం తీసుకుని ఆయన్ని దండిస్తారు. తల్లి చెప్తుంది, నీ కోసమే కదా తండ్రి చెప్తున్నాడు చదువుకోమని, శాస్త్రాలు అధ్యయనం చేయాలన్నా చదువు ఉండాలి కదా ఆయన, చదువుకోవచ్చు కదా అని. అప్పుడు జయదేవ గోస్వామి చెప్తాడు, అమ్మా అయ్యవారి అక్షరాలు రాసినప్పుడు నాకు భగవంతుని మురళి మీద రంధ్రాలు గుర్తుకొస్తాయి, ఆ మురళి వాయిద్యం గుర్తుకొస్తుంది, తర్వాత ఆయన లీలలు గుర్తొస్తాయి, ఇంకా నేను అక్కడ ఉండలేను తల్లి అంటాడు. కొన్ని రోజులకి అనారోగ్యంతో తల్లిదండ్రులు మరణిస్తారు. అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చేసరికి ఆ ఊర్లో ఉన్నటువంటి జమీందారు వచ్చి, మీ తల్లిదండ్రులు నా దగ్గర అప్పు చేస్తున్నారు, ఆ అప్పుకి ప్రతిఫలంగా ఈ ఇంటిని నేను తీసేసుకుంటాను అంటారు జయదేవ గోస్వామి. జయదేవ గోస్వామి అంటాడు, ఖచ్చితంగా తీసుకోండి, అయితే నా తల్లి నాకు రెండు బహుమతులు ఇచ్చింది, అవి మాత్రం నేను తీసుకుంటానంటాడు. ఏంటా బహుమతులు? రాధాకృష్ణ విగ్రహాలు, అది రెండు నాకు ఇవ్వండి అంట. ఈ లోపల ఆ జమీందారు యొక్క కుమార్తె పరిగెట్టుకుంటూ వస్తుందన్నమాట, నాన్న మన ఇల్లు మంటలతో తగలబడిపోతూ ఉంది అని చెప్పి. జయదేవ గోస్వామి, అయ్యో మీ ఇల్లు తగలబడిపోతూ ఉందా అంటూ పరిగెట్టుకుంటూ, ఆ తగలబడిపోతూ ఉన్నటువంటి ఇంటిలోకి నేను ఏమన్నా సహాయం చేయగలనా అని చెప్పి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఈ మహాత్ముడు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడో ఆ మంటలన్నీ కూడా ఆరిపోతాయి. అయినా నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను, నాకెవరూ లేరు అని చెప్పి జగన్నాథ పురి క్షేత్రానికి వెళ్ళిపోతాడు జయదేవ గోస్వామి. ఆయనకి యవనం వచ్చినప్పుడు ఆ పూరి క్షేత్రంలో పూజారి యొక్క కుమార్తె కూడా ఉంటుంది యవనంలో, ఆయన భగవంతుని వేడుకుంటాడు జగన్నాథుని, నా కుమార్తెకి ఎవరన్నా మంచి వరుణ్ణి చూపించు స్వామి అని. ఆ రోజు స్వప్నంలో జగన్నాథ స్వామి వచ్చి, జయదేవ గోస్వామి అని పలానా దగ్గర ఉన్నాడు, అతన్ని నీ కుమార్ నీకు అల్లుడుగా స్వీకరించు అంట. జయదేవ గోస్వామి దగ్గరికి వెళ్ళి ఈ పూజారి అడిగితే, అయ్యా పెళ్ళిళ్ళు ఇవన్నీ నాకు దేనికి స్వామి, నన్ను వదిలిపెట్టాడు అంటాడు. ఇది వెళ్ళి జగన్నాథ స్వామికి పూజారి మళ్ళీ చెప్తే, మరుసటి రోజు స్వప్నంలో జగన్నాథుడు వచ్చి జయదేవ గోస్వామికి చెప్తాడు, నువ్వు ఆమెను వివాహం చేసుకోవాలా అని. వివాహం అయిన తర్వాత సరే మన ఊరికి పోదాం, అక్కడ ఏదైనా పని పాట చేసుకుని కాలక్షేపం చేద్దామని చెప్పి బయలుదేరుతాడు. దారిలో మీకు అందరికీ తెలుసు జయదేవ అష్టపదులు చాలా చక్కగా పాడతాడు ఆయన. ఆయన పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రాజు అది విని ఎంతో తన్మయత్వం చెంది తన రాజ్యానికి వచ్చి తన యొక్క ప్రజల కోసం పాడమని విజ్ఞప్తి చేసుకుంటాడు. ఈయన వెళ్ళి పాడిన తర్వాత ప్రజలందరూ తన్మయత్వం చెందుతారు, రాజు సంతుష్టుడయ్యి జయదేవ గోస్వామికి విరాళం ఇవ్వబోతాడు. జయదేవ గోస్వామి నాకు వద్దంటే వద్దంటాడు, కానీ బలవంతంగా ఇస్తాడు. ఆ విరాళం తీసుకుని వెళ్తూ ఉంటే నగలు వజ్రాలు వైడూర్యాలు ధనం అంతా తీసుకుని పోతూ ఉంటాడు. దారిలో నలుగురు దొంగలు ఎదురవుతారు అనమాట. ఏ మాకు ఇచ్చేయి అంటాడు. అడగంగానే ఇచ్చేస్తాడు ఇతను. ఆ దొంగలు, ఒరే వీడు అడగంగానే ఇచ్చేసాడంటే తర్వాత ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి ఈయన చేతులు కాళ్ళు రెండు ఖండించి నీళ్లు లేని బావిలో తోసేసి వెళ్ళిపోతారనమాట. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఏ రకంగా ఆలోచిస్తాం, జయదేవ గోస్వామి ఏ రకంగా ఆలోచిస్తున్నాడు అంటే, నిజంగా ఈ దొంగలు నా జీవితంలో గొప్ప మహాత్ములు, ఈ ఐశ్వర్యం పట్ల ఆసక్తితోటి నేను జీవితం యొక్క పరమార్థాన్ని మర్చిపోయి ఉంటానేమో, అందుకని ఈ జీవితం అనుభవించేదానికి కాదు ఇక్కడ అనుభవించేదంతా దుఃఖాలే అన్నటువంటి సత్యం నాకు తెలియపరచడం కోసం నన్ను ఈ రకంగా చేసి వెళ్ళారని చెప్పి ఆనందంగా ఆ భగవంతుని కీర్తన పాడుతూ ఉన్నాడంట. ఆ మార్గంలో ఇంకొక రాజు వెళ్తూ ఆ కీర్తన విని ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది అని చెప్పి సైనికుల్ని చూడమంటాడు. ఎక్కడ వెతికినా ఎవరు కనిపించరు, తీరా చూస్తే ఆ బావిలో నుంచి వస్తుంది, ఆ బావిలో చూస్తే నెత్తుటి ముద్దలో పడున్నాడు అనమాట. ఏదే కోసం ఆయన తీసుకుని వెళ్ళి చికిత్స చేపిస్తే గాయాలు మాన్తాయి. తర్వాత ఒక కచేరీ పెట్టమని చెప్పి చెప్తాడు పాటలు పాడమని. ఆ పాటలు పాడితే చాలా మంది భక్తులు వస్తారు వినడానికి. ఆ కచేరీ అయిన తర్వాత మళ్ళీ ఈ రాజు ఏమంటారంటే, నేను ఎంతో సంతృప్తి చెందాను, నీకు విరాళం ఇవ్వాలని చెప్పి అనుకుంటాను నేను అంత. ఈయనంటాడు, ఒకసారి విరాళానికే చాలా రియాక్షన్ ఉంది, ఇంకా నాకు విరాళం ఏమొద్దు స్వామి, నాకేమైతే ఇవ్వాలనుకున్నారో ఈ భక్తులకి పంచేయండి అంతా కూడా అని చెప్పి అంటారు. రాజుగారు పంచుతూ ఉంటే ఆ క్రౌడ్లో ఈ నలుగురు దొంగలు ఉంటారు అనమాట. జయదేవ గోస్వామి ఎప్పుడైతే వాళ్ళని చూస్తారో వాళ్ళు ముసుగులు వేసేసుకుని మెల్లిగా జారుకోబోతారు. జారుకోబోతే జయదేవ గోస్వామి అంటారు రాజును పిలిచి, ఆ మహాత్ముల్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇవ్వండి అంట. ఈ సైనికుల దగ్గరికి వెళ్తే వీళ్ళు స్పీడ్ పెంచుతారు, పక్కన వెళ్ళి పట్టుకొని తీసుకొస్తారు అనమాట. ఒరే మీరేమో దొంగ కొళ్ళు పట్టే వాళ్ళలాగా ఉన్నారు, ఆయనేమో మహాత్ముడు అంటున్నాడు మిమ్మల్ని, అయినా ఏం చేద్దాం రండి అని చెప్పి విరాళం ఇస్తారు. ఇచ్చిన తర్వాత జయదేవ గోస్వామి ఏమంటారంటే, వాళ్ళ ఇల్లు చేరుకునేంత వరకు సెక్యూరిటీ కూడా ఇచ్చి పంపించండి అంటారు. సైనికుల్ని నలుగురు నుంచి పంపిస్తారు. పోతూ ఉంటే దారిలో వీళ్ళకి సైనికులకి వీళ్ళని చూస్తే దొంగల్లాగా ఉన్నారు, ఆయనేమో మహాత్ముడు అంటున్నారు. అప్పుడు వీళ్ళు తట్టుకోలేక అడుగుతారనమాట, ఒరే మీరు అసలు ఎవరు, ఆ మహాత్ముడు ఏంటి మిమ్మల్ని మహాత్ముడు అనడం, మీ పేర్లు చూస్తే వేరే రకంగా ఉన్నాయి అని చెప్పి అడుగుతారనమాట. ఈ దుర్మార్గులు ఏమంటారంటే, నిజంగానే మేము ఆయనకి మహాత్ములం, వేరే రాజు అతను చేసిన పాపాలకి శిరఛేదనం విధించమంటే మేము క్షమించి చేతులు కాళ్ళు తీసేసి ప్రాణాలతో వదిలిపెట్టాం, అందుకని మమ్మల్ని మహాత్ములుగా గుర్తిస్తాడు అంట. ఎప్పుడైతే ఆ అబద్ధం చెప్తారో భూదేవి తట్టుకోలేక రెండు గచీలి ఆ నలుగురు దొంగలు భూమిలో కూరుకుపోతారనమాట. భూదేవి చెప్తుంది, ఎటువంటి పాపినైనా నేను సహిస్తాను కానీ అసత్యాలు వచించేవాడిని నేను సహించలేను అంట. కానీ ఈరోజు కలియుగంలో మను సమిత కూడా చెప్తుంది, ఏదో ప్రాణాలను రక్షించుకునేటప్పుడు లేకపోతే పెళ్లి చేసేటప్పుడు ఇంకోటప్పుడు ఏదో అబద్ధాలు చెప్పండి, కానీ ఈరోజు నిద్ర లేచిన కాడ నుంచి పనుకునేదాకా అబద్ధాలే. మరి భూదేవి ఎక్కడ మోస్తుందండి మనమని. సో ఈ విషయం వెళ్ళి సైనికులు రాజుతో చెప్తారనమాట. రాజు వెళ్ళి అంటాడు, అసలు ఈ విషయం ఏంటి, వాళ్ళు ఎవరు, మీకు వాళ్ళకు సంబంధం ఏంటి, దయచేసి చెప్పండి అని విజ్ఞప్తి చేసుకుంటాడు. అప్పుడు జయదేవ గోస్వామి చెప్తాడు జరిగిన వృత్తాంతం అంట. స్వామి, వాళ్ళు మీకు అంత కష్టాన్ని కలిగిస్తే మీరు వాళ్ళని మహాత్ములు అంటున్నారు, అటువంటి మీలాంటి మహాత్ములు పాదాలు నా కన్యలతో కడగాలనుకుంటున్నాను నేను అని చెప్పి రాజు అంటాడు. అప్పుడు జయదేవ గోస్వామికి మళ్ళా భగవంతుడు రెండు కాళ్ళు రెండు చేతులు ఇస్తాడు అనమాట. సో ఇటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్య భూమి ఇది. ఈరోజు మనం ఈర్ష, ద్వేషము, కుట్ర, కుతంత్రాలు, ఒక నీతి లేదు, ఒక ధర్మం లేదు, వీటన్నిటికీ కారణం ఏంటి అంటే సమాజంలో ఆధ్యాత్మికత లోపించడం. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందిస్తామో, మానవతా విలువల్ని పెంపొందిస్తామో, ఇది రామరాజ్యంగా వైకుంఠంగా తయారవుతుందన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క విలువలను ఏ రకంగా పెంచాలా అన్నటువంటి దానికోసం ప్రయత్నం చేయాలా, అది ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత. మనము పాటిస్తూ ఇతరులలో కూడా ఆ మార్పు తీసుకురావడానికి, దానికోసం ప్రతి ఒక్కరూ నిజంగా ఈ సమాజాన్ని మనం ఏమైనా ఉద్ధరింపజేయాలా అంటే ఈ సత్సాంగత్యాలు పెరగాల. దీని ద్వారానే సమాజంలో మనం మార్పు తీసుకురాగలం. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్ అన్నారు. లవం అంటే క్షణంలో ఒక భాగం, క్షణంలో 11వ భాగం లవం అంటే. లవమాత్రం సాధు సంగ చేస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయన్నారు చైతన్య మహాప్రభు. దీనికి సంబంధించి చరిత్రలో ఒక చక్కటి కదగుతుందన్నమాట. ఎందువల్లంటే సత్సాంగత్యం చేస్తే మనకు సద్భావనలు వస్తాయి. సద్భావనలు ఎప్పుడైతే ఉంటాయో సత్కర్మలు చేస్తాం. సత్కర్మలు ఎప్పుడు చేస్తామో సత్ఫలితాలు పొందుతాం, సుఖంగా జీవిస్తాం. సుఖానికి సూత్రం ఇది, ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది అనమాట. సో అంబరీష మహారాజుకి ఒక సోదరుడు ఉంటాడు, వాడి పేరు పాప పురుషుడు అనమాట. నారదముని ఒకసారి త్రిలోక సంచారి అంబరీషులు వారి దగ్గరికి వస్తే సగౌరవంగా మర్యాదలు చేసిన తర్వాత నారదముని సంతుష్టుడై నీకేమన్నా కోరిక ఉందా అని అడుగుతాడు. అప్పుడు అంబరీషుడు అంటాడు, భగవత్ అనుగ్రహం వల్ల అన్ని సక్రమంగా ఉన్నాయి, కానీ నాకు ఒక్క కొరత ఉంది, నా సోదరుడు దుర్మార్గుడు. మీరు ముల్లోకాలు తిరిగి అందరినీ పరివర్తన కావిస్తూ ఉన్నారు, వాడిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి అంటాడు. అప్పుడు నారదముని, నేను ప్రయత్నం చేస్తాను అంటూ వెళ్తాడు. ఆ పాప పురుషుడి దగ్గరికి వెళ్తే వాడు తప్పదాడి తూలుతూ ఉంటాడు అనమాట. నారదముని చూసిన తక్షణమే, ఏ దుర్మార్గుడా ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు. మీరు కూడా ఎవరికన్నా మంచి మాట చెప్పండి కలియుగంలో, వైరం వచ్చేస్తుంది. చెడు చెప్పండి, ఎక్సలెంట్, ఏ దోస్తి అమ్మాయి చూడగా అంటాడు. మంచి చెప్తే వైరం వచ్చేస్తుంది. నారదముని ఆ రకంగా మాట్లాడితే నారదముని వెళ్ళిపోతాడు. మరలా ఇంకొకసారి అంబరీషుడు విజ్ఞప్తి చేసుకుంటే మరలా వస్తాడు అనమాట. వాడేమంటాడంటే, అయ్యి ఒక్కసారి చెప్తే అర్థం కాదు, మళ్ళా వచ్చావేంటంటాడు. అప్పుడు నారదముని అంటాడు, అరే నాయన, పుట్టినవాడు గిట్టక తప్పదు, ఆ మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు యమధర్మరాజు నేను తీసుకెళ్ళడానికి వస్తాడు వెల్కమ్ చేయడానికి. అప్పుడు నా మాటగా ఆయన్ని ఒక మాట అడుగు అంటాడు. ఏంటది అంటాడు, లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటో అడగమంటాడు. అడుగుతానులే పో అంటాడు నారదముని, వెళ్ళిపోతాడు. వాడి మృత్యు సమయం రానే వస్తుంది, యమధర్మరాజు వస్తాడు. వచ్చినప్పుడు నారదముని చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చి యమధర్మరాజుని అడుగుతాడు. నారదముని ఆయన మాటలుగా మిమ్మల్ని ఒకటి అడగమన్నారంటాడు. ఏంటది అంటాడు, లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి? అప్పుడు యముడు అంటాడు, మొట్టమొదటిసారి వింటున్నాను, నాకు తెలియదు అంట. మరి ఇప్పుడు ఏం చేస్తాం, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుదాం పదండి అంటాడు. నేరుగా బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మ వీణ్ణి చూసి, వీడెవడయ్యా వీడు, వీణ్ణి తీసుకొని ఇక్కడికి వచ్చావంటాడు. అప్పుడు యమధర్మరాజు అంటాడు, వాడిని నరకానికి తీసుకెళ్ళాలి స్వామి, అయినా వాడు ఒక చమత్కారమైన ప్రశ్న వేశారు, దానికి సమాధానం నా దగ్గర లేక మీ దగ్గరికి తీసుకొచ్చానండి. ఏంటి ఆ ప్రశ్న అంటాడు, లవ మాత్రం సాధువుతో సంఘర్షం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ నాలుగు తల్లలో పట్టుకున్నాడంట. నేను మొదటిసారి వింటున్నాను, నాకు తెలియదంట, మరి ఇప్పుడు ఏం చేయాలంట, శివుడి దగ్గరికి వెళ్దాం పదండి కైలాసానికి. అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన అంటున్నాడు, నేను మొదటిసారి వింటున్నాను, నాకు తెలియదు అన్నాడు. మరి ఇప్పుడేం చేస్తాం, వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదాం పదండి అని అందరూ వైకుంఠానికి వెళ్ళారు. శేషతల్పం మీద స్వామివారు శయనించి ఉన్నారు. వీళ్ళందరినీ చూసి చమత్కరిస్తున్నారు. ఏమయ్యా వైకుంఠం మీదకి ఏమైనా దండయాత్రకు వచ్చారా అన్నారు. లేదు స్వామి. మరి వీడెవడు వీణి తీసుకొచ్చారన్నారు. అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు, వాడిని నరకానికి తీసుకుని వెళ్ళాలా? అయినా చాలా పెద్ద చమత్కారమైన ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు సమాధానం లేక మీ దగ్గరికి తీసుకొచ్చామన్నారు. ఏంటి ఆ ప్రశ్న? లవ మాత్రం సాధువుతో సాంగత్యం లభిస్తే ఏమొస్తుంది, ఫలితం ఏంటి? అప్పుడు స్వామి నవ్వుతూ, వాడిని ఇక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళమంటారు ఏంటి స్వామి అంటే, మీరు అడిగిన ప్రశ్నకు అదే సమాధానం. లవ మాత్రం నారదమునితో సాంగత్యం వాడికి లభించడం వల్ల యముడు బ్రహ్మ శివుడు స్వయంగా వాడిని వైకుంఠానికి తీసుకొచ్చారు. వైకుంఠానికి ఎవడైతే వస్తాడో వాడు మళ్ళీ తిరిగి వెళ్ళడు, వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నారు. లవ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. కానీ ఈరోజు దానికి మనం విలువ తెలియక మనం ఆధ్యాత్మిక చింతన అంటే లాస్ట్ ప్రయారిటీ, లాస్ట్ ప్రయారిటీ. కానీ ఈరోజు మానవ సమాజం అయితే దురదృష్టం ఏంటి అంటే, అందరూ ఆధ్యాత్మిక తత్వవేత్తలు కూడా మనుషుల్లో ఉన్నటువంటి బలహీనతలను వ్యాపారం చేసుకుంటున్నారు, సత్యాన్ని చెప్పట్లేదు. నేను నిన్న చెప్పినట్టు సోమవారం పూజ చేస్తే మీకు మంగళవారానికి లాటరీ తగులుతుంది, లేకపోతే అది అవుతుంది ఇది అవుతుంది. మనిషి నడవడికలో మార్పు రానంత వరకు మనకేమీ మంచి జరగదు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన నడవడికలో మార్పు రావాలి, అప్పుడే మనకు మంచి జరుగుతుంది. అంతేగాని ఇంకా వేరే పద్ధతులు ఏం లేవు. భగవంతుడు చీట్ కాదు, అర్థం చేసుకోండి. భగవంతుడు ఏంటో మా దేవుడి దగ్గరికి వస్తే మీకు అదైపోతుంది, మీ దేవుడు ఇంకొక దగ్గరికి వెళ్తే అదైపోతుంది. నో, భగవంతుడు ఇప్పుడు ఎవరన్నా ఒక రాజు ఉన్నాడు, కూనీకోర్లని వాళ్ళని వీళ్ళని ఆయన ప్రోత్సహిస్తేమంటాడు, ఇదేం పరిపాలన అయ్యా అంటాం మనం. అటువంటిది భగవంతుడు వీళ్ళందరినీ కూడా ఎందుకు ఈ రకంగా ప్రోత్సహిస్తాడు చెప్పండి? ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు భగవంతుడి వాడవుతారు. అధర్మంగా ఉంటే తన వంశంలో పుట్టినటువంటి యజువంశాన్నే ఆయన శిక్షించాడు, యజువంశాన్నే శిక్షించాడు ఆయన. పరశురాముడు తల్లి యజ్ఞానికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఒక యక్షుని చూసి మోహిస్తుంది అన్నమాట. జమదగ్ని తిరిగి వచ్చేసరికి ఆలస్యానికి కారణం ఏంటి అంటే భార్య ఎవరినో చూసి మోహించింది అని చెప్పి పిల్లలకు చెప్తాడు, మీ తల్లిని సంహరించండి అని. అరే తల్లిని ఏ రకంగా సంహరిస్తామని వాళ్ళందరూ కూడా తిరస్కరిస్తారు. అప్పుడు పరశురాముడు వచ్చినప్పుడు తండ్రి చెప్తాడు, నీ తల్లి చేసిన తప్పిదం ఇది, ధర్మవంతుడైనటువంటి భర్తగా నా తండ్రిగా నీ సోదరులు నేను ఆజ్ఞాపించాను, మీ తల్లిని దండించమని చెప్పి వాళ్ళు తిరస్కరించారు. అందుకని నీ తల్లిని సోదరులని అందరినీ కూడా శిక్షించంటాడు. ఆయన గొడ్డలతో తల తీసేస్తాడు అందరికీ. సమూహం సర్వభూతేషు, ఎవరు తప్పు చేసినా కానీ శిక్షకు అర్హులే వాళ్ళు. భగవంతుడు తారతమ్యం లేదు, అందరూ సమానులే ఆయనకి. అందుకనే మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోకూడదు, మనం ఏదో గుడికి గోపురానికి వెళ్ళిపోయి ఏదో పూజా ప్రార్థన చేసేసి పైకి బయటకు పోయి పనికి మళ్ళీ పనులు చేయొచ్చు అని, అది ఇది చెల్లైపోతుంది. నో, దాన్ని భాగవతం ఖండిస్తుంది. కుంజర స్నానం అంటుంది, అంటే ఏనుగు గంటల తరబడి స్నానం చేస్తుంది, బయటకు వచ్చి ఏం చేస్తుంది, చెత్తెత్తి నెత్తినేసుకుంటుంది. అటువంటి పూజా విధానం అది. గుడికి వెళ్ళి గోపురానికి వెళ్ళి ఏదో పూజ చేస్తాం, బయటకు వెళ్ళి అన్ని పనికి మాల పనులు చేస్తాం, అది కుంజర స్నానం. ఆ స్నానం వల్ల ఉపయోగం లేదు, ఆ స్నానం వల్ల ఉపయోగం లేదు. సో అందువల్ల ఈ సత్సాంగత్యం వల్ల మనలో సద్భావనలు వస్తాయి, అది అవసరం, అది ముఖ్యం అన్నమాట. అంతేగాని మనం అన్ని తప్పుడు పనులు చేసేసి ఏదో పూజ పునస్కారాలు చేస్తే కాదు. భగవంతుడు భగవద్భక్తుడు అంటే భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడిచేవాడే భగవద్భక్తుడు, ఇది సత్యం. అంతేకాని తలలు బోడులు కొట్టుకున్నంత మాత్రాన భక్తులు కారు. తలలు బోడులైనా తలపులు బోడులు కాలేదే. తల బోడి కొట్టడం రూపాయి ప్లేడ్ వెరీ సింపుల్. తలపులు, ఈ కోరికలు, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, వాటిని ప్రక్షాళన చేసుకోవాలి, అది ముఖ్యం. సో కలియుగంలో ప్రత్యేకించి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభుకి హరిదాస్ ఠాకూర్ వారికి చెప్పారు, అందరిళ్ళకి పోయి హరినామం చేసేటట్టు వేడుకోండి అని. ఈ నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ ప్రతి గృహస్థుడి ఇంటికి వెళ్ళి భిక్షాం దేహి అని అడిగేవాళ్ళు అంటారు. ఆ తల్లులు భిక్ష ఇవ్వడానికి వస్తే వాళ్ళు ఏమడిగేవాళ్ళు అంటే, అమ్మ మాకి వద్దు, మనుష్య జీవితం చాలా విలువైంది, కలియుగంలో యుగధర్మం నామం చేయడం, మీరు నామం చేస్తే అదే మాకు భిక్ష అని వేడుకునేవాళ్ళంట. సాష్టాంగ నమస్కారం చేసి వేడుకునేవాళ్ళంట నామం చేయమని. ఆ నామం ద్వారా మీరు ఉద్ధరింపబడతారు. వాళ్ళు అట్లా ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే జగాయ్ మదాయ్ అని చెప్పి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, కానీ వాళ్ళు చెయ్యని వ్యసనం లేదు, తప్పదాగి తూలుతూ ఉన్నారు. నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ అన్నారు, ప్రపంచంలో అందరినీ మార్చడం కాదు, ఇటువంటి వాళ్ళని మార్చాలి మనం. ఇది ప్రభుపాదుల వారితో చెప్తే, ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే ప్రభుపాదులు వారిని అడిగారనమాట, మీకు కూడా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా ప్రభుపాద్, మీరు అటువంటి వ్యక్తుల్ని మార్చడానికి అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు, మీరు పాశ్చాత్యులు, మీరందరు జగయమదాయ, మిమ్మల్ని మార్చానంటే ఏంటి? ఒకసారి జనక మహారాజు నరకంలో వెళ్ళి తత్వబోధ చేశాడు అని చెప్పి చరిత్రలో ఉందన్నమాట. అప్పుడు అది ప్రభుపాదుల వారు ఉపన్యాసంలో చెప్తా ఉంటే న్యూయార్క్లో, అప్పుడు ప్రభుపాదుల వారిని అడిగారనమాట, మీకు కూడా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా నరకానికి వెళ్ళి ప్రచారం చేయడానికి అని అడిగారు ప్రభుపాదుల వారిని. అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ అన్నారు, నేను ఆల్రెడీ ప్రచారం చేశాను నరకంలోనే, న్యూయార్క్కి నరకానికి ఏం వ్యత్యాసం లేదన్నారు. సో వీళ్ళని మార్చాలా అని చెప్పి నిత్యానంద మహాప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయన మనుష్య జీవితం విలువ తెలుసుకోండి, ఈ వ్యసనాలకు దుర్వినియోగం చేయొద్దు, నామం చేసి ఉద్ధరింపబడండి అని చెప్పి చెప్తే, వాళ్ళు తాగే పాత్రతోటి నిత్యానంద మహాప్రభు తల మీద గట్టి కొడతారనమాట, రక్తం దారలుగా కారుతూ ఉంటుంది. చైతన్య మహాప్రభు సుదర్శన చక్రంతో ప్రత్యక్షమయ్యే దుష్టులను శిక్షించబోతే నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు పాదాలు పట్టుకొని, స్వామి కలియుగంలో మీరు ఆయుధం గాన పట్టినట్లయితే మిగిలేవాడు ఒక్కళ్ళేడు, అందరూ జగాయమదాయలే, ఎవ్వడు మిగళ్ళు, మీ కమల హస్తాలతో వీళ్ళని ఆశీర్వదించి మార్పు తెచ్చేటట్టు చూడండి అంట. అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం కలిగి నిత్యానంద మహాప్రభు పాదాల మీద పడి వేడుకుంటారనమాట. మనం కూడా మనలో ఉన్నటువంటి జగాయమదాయ తొలగిపోవాలంటే అనర్థాలను హరించేటువంటి హరినామాన్ని ప్రతినిత్యం జపిస్తూ నాలుగు వ్యసనాలు మాంసభక్షం వ్యభిచారం చూదం మద్యం వీటికి దూరంగా ఉంటూ, ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ మన కుటుంబాన్ని ఆనందంగా చూసుకుంటూ మిగిలిన సమయాన్ని చెడుకు వినియోగించకుండా సత్సాంగత్యానికి కేటాయించి ఆనందంగా జీవించినంత వరకు జీవిస్తూ జీవితాంతంలో భగవత్ సన్నిధిని చేరుకునేదానికి ప్రయత్నం చేయాలి. మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా దానికోసం ఈ మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి. జైల్లో ఇద్దరుంటారు, ఖైదీలు ఉంటారు, భగవంతుని యొక్క గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్కి శిక్ష లేదు, ఖైదీలకే శిక్ష. మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సూచనలను పాటిస్తామో, ధర్మాన్ని పాటిస్తామో, ఈ దుర్గా అన్నటువంటి జైల్లో మనం ఉన్నప్పటికీ కూడా శిక్ష లేకుండా ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది మనకు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని మీరందరూ కూడా, నిన్న కూడా మొన్న మనం ఒక టాపిక్ చర్చించాం, మనలో అర్జునుడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు ఎవరు, దుర్యోధనుడు కూడా ఉన్నాడు. అర్జునుడికి శక్తి ఎవరు, కృష్ణుడు. కృష్ణుని యొక్క శక్తి వల్ల దుర్యోధనుని కౌరవుల్ని జయించగలిగారు. అందుకని మనం కూడా, అందుకనే చూడండి భగవద్ భక్తునికి ఎంత విశ్వాసం ఉంటుందో భగవంతుని మీద. మహాభారతంలో ఏమవుతుందంటే 12 రోజులు యుద్ధం అయిన తర్వాత భీష్ముడిని దుర్యోధనుడు వచ్చి పెద్ద క్లాస్ తీసుకుంటాడు, ఏమయ్యా నువ్వు పెద్ద యోధుడు అన్నారు, ఒక్క పాండవుడన్నా చంపావా, దేనికయ్యా నీ యొక్క శౌరత్వం అది ఇది అని చెప్పి క్లాస్ తీసుకుంటాడు. ఆయన ఏం శపథం చేస్తాడు అంటే, రేపు సూర్యాస్తమం లోపల నేనన్నా బ్రతికుండాలా లేకపోతే పాండవులన్నా బ్రతికుండాలా అని చెప్పి శపథం చేస్తాడు. ఈ విషయం పరమాత్మ కృష్ణుడికి తెలిసి పరుగు పరుగున అర్జునుడి దగ్గరికి వస్తే అర్జునుడు హ్యాపీగా పడుకొని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు అనమాట. అర్జునుడిని తట్టి లేపుతాడు, లేపి ఏ అర్జున విషయం తెలుసా అంటాడు. ఏంటి స్వామి అని, ఈరోజు వాళ్ళ మీటింగ్ ఏం జరిగిందో తెలుసా అంటాడు. ఆ తెలుసు స్వామి అంటాడు. ఏంటి తెలుసు అంటున్నావు, ఏం జరిగింది చెప్పు అంటాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, రేపు సాయంత్రం సూర్యాస్తమం లోపల మేమన్నా బతికుండాలా ఆయనన్నా బతికుండాలని శపథం చేశాడు. అంత పెద్ద శపథం ఆయన చేస్తే నువ్వు హ్యాపీగా పడుకొని ఉన్నావా అని అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, నేను ఆలోచించి ఉపయోగం ఏముంది స్వామి, ఎవరు ఆలోచించి ఒక నిర్ణయం చేస్తే జరుగుతుందో ఆయన నువ్వు మేలుకొని ఉన్నప్పుడు నేను ఆలోచించి ఉపయోగం ఏంది, అందుకని పడుకున్నాను నేను. అర్జునుడు ఆ రకంగా అంటే అంతే అంటావా అన్నాడు. అంతకుమించి ఏముంది స్వామి అన్నాడు. సరికే నువ్వు పడుకో అన్నాడు అర్జునుడు. పడుకున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు, నేరుగా ద్రౌపది దగ్గరికి వెళ్ళి, ద్రౌపది రాపోదాం అన్నాడు. ఎక్కడికి స్వామి అన్నాడు, రాపోదాం అన్నాడు. వెనకాల అనుసరించిపోతూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కౌరవుల యొక్క గుడారాల దగ్గరికి వెళ్ళారు, క్యాంపులోకి. ఆ వెళ్తూ ఉంటే ద్రౌపది నడుస్తూ ఉంటే చెప్పుల శబ్దం వస్తూ ఉందంట. ద్రౌపదితో అన్నాడు కృష్ణుడు, నీ చెప్పులు వదిలే ద్రౌపది అన్నాడు. ఆమె చెప్పులు వదిలేసింది, తీసి భగవంతుడి చేతిలో పట్టుకున్నాడు. ఆయన దోవతి ముందున్నటువంటి కుచ్చ అది బయటకు లాగేశాడు, అది తీసి తలకు చుట్టుకున్నాడు. అంటే రాణిగారు వెళ్తున్నారు, రాణి వెనకాల ఒక సేవకుడు, సేవకురాలు రాణిగారి చెప్పులు మోస్తూ వెళ్తున్నారు. ఆ సేవకురాలు ఎవరంటే కృష్ణుడు. ఆ బట్టలు చూశారు, దుర్యోధనుడి భార్య లోపలికి వస్తుందేమో అని చెప్పి వదిలేశారు. ఆమె వెనకాల స్వామివారు సేవకురాల్లాగా చెప్పులు పట్టుకుని లోపలికి వెళ్ళారు. అక్కడ భీష్మాచార్యుల వారు దీర్ఘంగా ధ్యానంలో ఉన్నారు. స్వామి మీద మనసు చెలించింది ఆయనకి. స్వామి చెప్పాడు, పోయి భీష్ముల వారి పాదాలు పట్టుకో ద్రౌపది అన్నారు. నేరుగా వెళ్ళి పాదాలు పట్టుకునింది. తక్షణమే భీష్ముడు ఏమన్నాడంటే, సుమంగళీ భవ సౌభాగ్యవతీ భవ అన్నాడు. అప్పుడు ద్రౌపది అంటూ ఉంది, స్వామి మీ ఆశీర్వాదం అసత్యం కాదు కదా, ఎవరు తల్లి నువ్వు అన్నాడు. నేను ద్రౌపది, నువ్వెట్లా వచ్చావు ఇక్కడికన్నాడు. ఇటు చూపించాడు, చూపించింది ద్రౌపది. అటు చూస్తే ముసుగు వేసుకుని చేతిలో చెప్పులు పట్టుకుని స్వామి ఉన్నాడు. ఎవరది అన్నాడు. మెల్లిగా ముసుగు తొలగించాడు స్వామి. ఏ దేవదేవా, ఏంటి వేషము? నీ భక్తుల్ని సంతృప్తిపరచడానికి ఏం వేషాన్ని వేయడానికైనా సిద్ధమైపోతావు కదయ్యా అని చెప్పి అసురుదారులు కారుస్తూ దేవదేవుని పాదాల మీద పడ్డాడంట. సో ఈ రకంగా భక్తులకు ఎప్పుడు రక్షకుడు ఆ భగవంతుడు ఉన్నాడు. అందువల్ల అర్జునుడితో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, నేను ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, భగవంతునికి పూర్ణ శరణాగతి పొందండి అంటే చాలా మంది అనుకుంటారు, స్వామి ఈ రోజుల్లో అట్టుంటే వీలవుతుందా బతకడం? కానీ ఒక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా, రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే. కృష్ణుడు ఎవరినన్నా కాపాడాలా అనుకుంటే వాడినెవ్వడు ఏం చేయలేడు, కృష్ణుడు ఎవరినన్నా చంపాలా అనుకుంటే వాడినెవ్వడు రక్షించలేడు. ఉదాహరణకి ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. ఎవరు కృష్ణుడు ఎవరినన్నా కాపాడాలనుకుంటే వాడిని ఎవడు ఏం చేయలేడు, కృష్ణుడు ఎవరినన్నా చంపాలా అనుకుంటే వాడిని ఎవడు ఏం కాపాడలేడు. మీరు ఎంతో తెలివిగా, బ్రహ్మను అడిగాడు నాకు మృత్యువు లేకుండా వరం ఇమ్మన్నాడు హిరణ్యకృష్ణుడు. బ్రహ్మ అన్నాడు, నాకే లేదు ఆ వరం, నీకెక్కడిస్తానన్నాడు. నేనే 100 సంవత్సరాల తర్వాత నేను మరణించాలి. అప్పుడు మీరు తెలివిగా ఆలోచించి, దేవతల చేత, దానవుల చేత, మృగముల చేత, మానవుల చేత, ఎవరి చేత నేను సంహరింపబడకూడదు. ఇంటి లోపల, ఇంటి బయట, ఆకాశంలో, భూమి మీద, ఏ ఆయుధము చేత, రాత్రి కానీ పగలు కానీ నేను సంహరింపబడకూడదు. వీడు వరం కోరుకునేటప్పుడే పరమాత్మ హృదయంలో డిసైడ్ చేస్తున్నారు, ఓరి పిచ్చోడా. దేవతల చేత, మానవుల చేత, మృగముల చేత, ఎవరి చేత సంహరింపబడకూడదు అన్నావు. కానీ నీ ఊహ కందని రూపంలో వస్తాను, నరసింహ రూపంలో. నరుడు అని చెప్పడానికి లేదు, సింహం అని చెప్పడానికి లేదు, మిశ్రమ రూపంలో వస్తాను. ఇంటి లోపల సంహరింపబడకూడదు, ఇంటి బయట సంహరింపబడదు. ఆ రెండిటికి మధ్యలో గడప ఉంది, అది నా ఆసనం, అక్కడ నిన్ను సంహరిస్తాను. భూమి పైన సంహరింపబడకూడదు, ఆకాశంలో సంహరింపబడకూడదు, నా తొడల మీద నిన్ను సంహరిస్తాను. రాత్రి కాదు, పగలు కాదు, సాయంత్రం, ద్విసంధ్య, రెండు మిశ్రమం. అది రాత్రి అని చెప్పడానికి లేదు, పగలని చెప్పడానికి లేదు. ఏ ఆయుధము చేత సంహరింపబడకూడదు. మరి పిచ్చివాడా, నిన్ను చంపాలంటే ఆయుధం కూడా కావాలా? నఖములతో, నా వేలి గోళ్లతో నిన్ను చీల్చి చెండాడతాను. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యాం. నఖములతో నేను సంహరిస్తాను. పిచ్చాడా, మనకు అంతకన్నా తెలివితేటలు లేవు రక్షింపబడ్డానికి. సింపుల్ గా దాసోస్ని శరణాగతి పొంది ఆయన చూపించిన ధర్మ మార్గంలో నడుచుకోవడం ఉత్తమం అన్నమాట. సో అందువల్ల భగవంతుడు రక్షించాలని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. అర్జున, డిక్లేర్ టు ద హోల్ వరల్డ్, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు అన్నటువంటి సత్యాన్ని ప్రపంచానికి నువ్వు చాటి చెప్పు అంటున్నాడు. డిక్లేర్ టు ద హోల్ వరల్డ్, ప్రపంచానికి నువ్వు చెప్పు నా భక్తుడు నష్టపోడు, నమే భక్త ప్రణశ్యతి. మనకు ఆ విశ్వాసం ఉండాలి. ఒక రాజు, చివరి కథ చెప్పి ముగించేస్తాను. ఒక రాజు ఒక ఆయన ఉండేవాడంట, ఆయన చాలా ధర్మంగా ఉండేవాడు. ఆయనకు పొరుగు రాజు చాలా దుర్మార్గుడు, ఎప్పుడు యుద్ధానికి వచ్చేవాడు ఓడిపోయేవాడు. ఈ రాజుకు ఒక నియమం ఉండేది, ఏంటది అంటే, ఉదయం 2 గంటల పాటు భగవత్ సేవలో ఉండేవాడు, సాయంత్రం 2 గంటల పాటు భగవత్ సేవలో ఉండేవాడు. ఆ సమయంలో ఆకాశం విరిగి మీద పడినా కానీ నన్ను కలత పెట్టకూడదు అని చెప్పి మంత్రులకు చెప్పాడు అనమాట. మనమేమనుకుంటామంటే, ఒక అరగంట భగవంతుని కేటాయించడానికి మనకు టైం ఉండదు. కానీ ఒక్క సత్యం మనం అర్థం చేసుకోవాలా, అరగంట భగవంతునికి గంట మనం కేటాయిస్తే 23 గంటలు స్మూత్గా నడిచిపోయేటట్టు భగవంతుడు చూసుకుంటాడు. మనం అరగంట ఎక్కడ భగవంతుని గడుపుతాం అనుకుంటే 24 గంటలు దుర్భరంగా గడపాల్సి వస్తుంది. ఈ రాజు ఆ పూజలో నిమగ్నమై ఉంటే ఈ విషయం శత్రురాజుకు తెలిసి ఆ టైంలో యుద్ధానికి వచ్చేశాడు. కానీ మంత్రికి ఏం చెప్పాడు, ఆకాశం విరిగి మీద పడిన ఆ టైంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఉన్న సైన్యాన్ని సమాయత్తం చేసుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. అయితే అక్కడ ఒక చమత్కారం, వీళ్ళు అక్కడ యుద్ధానికి వెళ్ళేసరికి ఒక్క సైనికుడు బతికలేడు, అందరూ చచ్చారు. రాజు బందీ అయిపోయి ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి రెడీమేడ్గా పట్టుకొని తీసుకొచ్చారు అనమాట. ఈయన పూజ అయిపోయింది, ఈ పుణ్యాత్ముడైన రాజు బయటకు వచ్చారు. వస్తే ఆ శత్రురాజు ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఓడిపోయాను, అయితే నా జీవితం అంతా మీకు ఊడిగని చేస్తూ గడిపేస్తాను, నాకు ఒక చిన్న మనవి ఉంది అది తీర్చండి. మీ సైనికుల్లో ముందుగా వచ్చాడు చూడు ఒక నల్లని వాడు, అబ్బా నేను ఎన్నో యుద్ధాలు చేశాను, అటువంటి వీరోచితంగా పోరాడినటువంటి యోధుడిని నేను చూడలేదు, అయితే ఆడు యుద్ధం చేసేటప్పుడు ఆ స్పీడ్లో వాడిని నేను చూడలేకపోయాను, ఇప్పుడు ఒక్కసారి పిలిపిస్తే తనివి తీరా వాడిని చూసి తర్వాత మీకు ఊడిగం చేస్తూ ఉండిపోతానయ్యా వాడిని పిలిపించండి అన్నాడు. ఎవడా నల్లని వాడు? కృష్ణ కన్నయ్యా. ఈయన భగవత్ సేవలో ఉన్నాడు అని చెప్పి స్వయంగా భగవంతుడే యుద్ధానికి వెళ్ళాడు అనమాట. భగవంతుడే స్వయంగా యుద్ధానికి వెళ్ళాడు. సో మనం కూడా ఎప్పుడైతే విశ్వాసంతో భగవంతునికి శరణాగతి పొందుతామో యోగక్షేమం మహామ్యహం, మన యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు అనమాట. సో అందువల్ల అరగంట నేను భగవంతునికి కేటాయించలేను, గంట కేటాయించలేను అని అనుకోవద్దు. ఆ గంట కేటాయిస్తే మీరు భగవంతుని కోసం 23 గంటలు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అనమాట హ్యాపీగా. సో అందువల్ల ఆ రోజులో కొంత సమయం ఒక అరగంట గంట ఆయనకి కేటాయించడానికి ప్రయత్నించండి. సింపుల్ కలియుగంలో నామస్మరణ ప్రతి ఒక్కరూ ఆచరింపదగింది. అందుకనే పురందరదాస్ చెప్తాడు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణ అనబారదే. నరుడు జన్మ ఎత్తిన తర్వాత నాలుకన్న దున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? దారి ఎల్లి నడువాగ కృష్ణ అన, దారిలో వెళ్ళేటప్పుడు ఆ వాల్ పోస్టర్లు అవి ఇవి చూసి యాక్సిడెంట్ చేసుకునే బదులు కృష్ణారామ అని ఎందుకు పోకూడదు? బరువు బారువ మోయువాగ, బరువులు ఎత్తేటప్పుడు అయ్యో అమ్మో అనే బదులు కృష్ణ అని ఎందుకు అనకూడదు? మగువ లాలిసువాగ, పిల్లలు నాడించేటప్పుడు కృష్ణ అని ఎందుకు పాటలు పాడుతూ ఆడించకూడదు? సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు, ఒకటి చేరిస్తే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. జీవితంలో మనం చేసే ఏ పనికి విలువ లేదు, ఆ భగవంతుణ్ణి చేర్చుకొని చేసినప్పుడే మన జన్మ సార్థకమవుతుంది అన్నమాట. సో అందువల్ల ఆ దేవోత్తమ పురుషుణ్ణి మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాం, తద్వారా మనం పవిత్రులమవుతాం, ప్రేమతో మన హృదయం నిండుతుంది, ఆనందంగా మనము ఉంటాం, అందరినీ ఆనందంగా జీవించేదానికి అనుమతిస్తాం. ఇప్పుడు 5 నిమిషాలు నాతో పాటు అందరూ 108 సార్లు ఈ మహామంత్రం చెప్పి తర్వాత వెళ్ళండి. 5 నిమిషాలు మాక్సిమం 10 మినిట్స్ పడుతుంది. జయ శ్రీ కృష్ణ,
జయ శ్రీ కృష్ణ,
చైతన్య
చైతన్య,
ప్రభు నిత్యానంద,
ప్రభు నిత్యానంద,
శ్రీ అద్వైత,
శ్రీ అద్వైత
గదాధర,
గదాధర,
శ్రీవాసాది,
శ్రీవాసాది,
గౌరభక్త వృంద,
గౌరభక్త వృంద.
నేను ఇందాక ఉపన్యాసంలో పరాయి వస్తువును ధూళి అన్న భావంతో చూడాలా అని చెప్పి చెప్పాను. ఈ నామము ఈ సందేశము ఇస్తానోళ్ళది మనం ధూళిలాగా చూడాలా అని చెప్పి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళద్దు. ఇది మీకోసం, మీకు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దయచేసి మీతో తీసుకుని వెళ్ళండి. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఒక 2 నిమిషాలు భక్తులందరూ కూడా వేచి ఉండవలసిన కోరుతున్నాం. తులసి గ్రూప్స్ సంస్థ చైర్మన్ శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారిని వేదికకు వచ్చి ఈ రోజు కార్యక్రమాన్ని గురించి 2 మాటలు మాట్లాడవలసిన కోరుతున్నాం. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఈరోజు కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. స్వామి ప్రభుజీ చెప్పినటువంటి విషయాలు కథల రూపంలో చెప్పుకుంటా వస్తూ ఉంటే మనకి కృష్ణ చైతన్యం మనసుకు తేలిగా పడుతూ ఉంది. అదే శ్లోకాల రూపంలో చెప్తే నిద్ర వస్తుంది, కాబట్టి ఇది ఈ విధంగా మనకి అనేక మంది వేల మంది బయట కూడా నుంచి వింటూ ఉన్నారు. ఇది రోజు కూడా వచ్చి వినవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ మనకి ముఖ్యంగా గొప్ప టెంపుల్ వస్తుంది, ఆ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ కొండవీడులో. దానికి గుంటూరు పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు. నేను ముందుకొచ్చాను, నా వంతు నేను ముందుకొచ్చాను. చెప్తారు నేను ఇక్కడ 56 ఎకరాలు కలెక్టర్ గారు ఇచ్చారు ప్రభుత్వ భూమి, దానికని నా వంతుగా నేను నా వంతు నేను ముందు దాన్ని ఏమనాలి డొనేషన్ అనకూడదు కానీ మరి భగవంతుడి సొమ్ము భగవంతుడికి మళ్ళీ ఇవ్వడం జరిగింది. దాన్ని డొనేషన్ అనకూడదు, ఎవరు డొనేషన్ అంతా భగవంతుడు ఇచ్చేది. 56 లక్షల రూపాయలు నేను ఆ భూమికి 56 లక్షల రూపాయలు ఇచ్చాను. అది నేను ఒక మంచి అవకాశంగా తీసుకున్న తప్పని వాళ్ళు అడిగారు. 5 నిమిషాల్లో నిర్ణయం తీసుకొని అది అవకాశం కదా, ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా నేను తీసేసుకున్న అవకాశం. అంత గొప్ప అవకాశం రాదు జీవితంలో. అందుకని ఏమండి ప్రభుజీ ఎవరిని అడగండి, నేను ఇస్తాను మొత్తం, ఇది మంచి అవకాశం కృష్ణ భగవాను ఇస్తున్న అవకాశం అని 56 లక్షల రూపాయలు చెక్కు వెంటనే ఇచ్చేసేసాను. ఈ విధంగా అందరూ ముందుకు వస్తారు. ఇది ఒక్కటి ఇక్కడతో ఆగదు. కృష్ణుడి సేవ చేసుకోవడానికి 56 లక్షలతో తీరే కాదు, అది ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే గుంటూరు పుణ్యస్థలం, ఈ గుంటూరు డిస్టిక్ట్లో వచ్చేటటువంటి గొప్ప ఈ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ గుడి ఆలయం గుంటూరు డిస్టిక్ట్కే కాదు ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి కూడాను మనకి పెద్ద ఆభరణం అవుతుంది. కృష్ణతత్వాన్ని పంచిపెట్టడానికి ఈ కలియుగంలో ప్రజల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి కృష్ణతత్వం మన గుంటూరుకి చాలా అవసరం. అందులో ఇస్కాన్ వారు మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 750 కోట్లు, కనీసం 150 కోట్లతో ఆ టెంపుల్ పూర్తవుతుంది. 56 ఎకరాలే కాకుండా అక్కడ గోశాల నిర్మించడానికి ఇంకో 16 ఎకరాలు కూడా ఇస్తున్నారు ప్రభుత్వం వారు. దానికి గుంటూరు ప్రముఖులే కాకుండా అందరూ కూడాను ముందుకొచ్చి దానికి అందరూ కూడాను తలా ఒక చెయ్యి వేసి ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా గుంటూరు ప్రజలకు చాలా మంచి అవకాశం, ఎంతకన్నా మంచి అవకాశం దొరకదు. ముఖ్యంగా ఇస్కాన్ వారు గుంటూరుని సెలెక్ట్ చేసుకోవటం, దాంట్లో చారిత్రకంగాను చాలా ప్రసిద్ధి చెందినటువంటి వెన్నముద్ద గోపాలస్వామి ఉన్నటువంటి ఆలయం ఉన్నటువంటి అక్కడ కొండవీడు ప్రాంతం, దాని పేరు ఆ విలేజ్ పేరు ఏంటి స్వామి, ఇస్కాన్ చంగీస్కాన్ పేట కొండవీడు పక్కనే, దాన్ని ఎందుకోవడం మన అదృష్టం. లేకపోతే వాళ్ళు ఇంకొక చాటు వెళ్ళొచ్చు కదా ఇస్కాన్ వారు. అదే కాకుండా గుంటూరు సిటీలో కూడా ఒక స్థలం చూశారు, అక్కడ కూడాను ఒక ఆలయం నిర్మించి పేద విద్యార్థులకి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం ఒకటి ప్రవేశపెట్టబోతున్నారు. దానికి మనందరం సహకరించాలి. దాదాపు 25,000 నుంచి 35,000 మంది పేద విద్యార్థులకి భోజనం వండి వ్యాన్స్లో పంపించడం, మిగతా సిటీస్లో బెంగళూరు అక్కడ చాలా గొప్పగా నడుస్తుంది ఆ కార్యక్రమం. మనం కూడా గుంటూరులో అది ప్రవేశపెట్టడం ఇస్కాన్ వాళ్ళు, అది కూడాను మామూలుగా కాదు, చాలా చక్కగా ఇంపోర్టెడ్ కిచెన్ వస్తుంది, చాలా ఆరోగ్యకరమైనటువంటి వంట తయారయ్యి ఇక్కడ చూస్తున్నాం కదా వాళ్ళ ప్రసాదం ఎలా ఉంటుందో, భగవంతు ప్రసాదం అలాంటి ప్రసాదం పేద విద్యార్థులకు అందితే వాళ్ళందరికీ విద్య అందరూ కూడా పిల్లలందరికీ అందుతుంది. ఆ పథకం చాలా మంచిది ఇస్కాన్ వారు ఇచ్చేది, దానికి మనం సహకరించాలి. సిటీలో ఒక టెంపుల్, మధ్యాహ్న భోజన పథకం, ఈ రెండు కూడాను వ్యాన్స్లో అందిస్తారు. దానికి నా సహకారం కూడాను నేను అందిస్తానని సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ గుంటూరు ప్రముఖులు గుంటూరు ప్రజలందరూ కూడా దీనికి సహకరించి గుంటూరుకి మంచి స్థానాన్ని బృందావనంలాగా తీసుకురావచ్చు. కొండవీడిని బృందావనంతో సమానంగా తీసుకురావచ్చు. సౌత్ ఇండియాలో బృందావనం అవుతుంది కొన్నాటికి, సౌత్ ఇండియాలో బృందావనం అవుతుంది ఇస్కాన్ వారు. ఆ విధంగా కృష్ణుడు మనకి మన మీద దయదలచి తీసుకొచ్చారేమో వీరందరినీ ఈ ఈ ఇస్కాను ప్రభువులందరినీ అని నేను మన అదృష్టం అని అనుకుంటూ ఈరోజు మన స్వామి ఇచ్చినటువంటి చక్కటి ఉపన్యాసాలన్నీ వింటే ఇంట్లో వాళ్ళందరినీ కూడా కనీసం రేపు రెండో రోజన్న తీసుకొస్తాను, చివరి రోజన్న అనిపిస్తుంది. సో దీన్ని మనం ఇంకా చక్కటి స్థాయిలో ఇంకా పెద్ద స్థాయిలో ముందు ముందు రోజుల్లో వచ్చేయాలని అందరినీ కూడా ఇస్కాను ప్రభువులందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకుంటాను. హరే కృష్ణ.
చాలా చాలా ధన్యవాదాలండి తులసి రామచంద్ర ప్రభు గారికి. ఎంతో చక్కటైనటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడేటువంటి హరే కృష్ణ. ఒక భక్తులు ఒక ప్రశ్న అడిగారు, ఇస్కాన్ లాగా టీటీడీ అవ్వాలని కోరుకుంటున్నాం కానీ అలా అవ్వట్లేదు, ఎందుకు అవ్వాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్నని ఒక భక్తుడు అడిగారు. దానికి స్వామీజీ వారు ఒక చిన్న సమాధానం.
హరే కృష్ణ. ఇస్కాన్లో ఉదయము సాయంత్రము ఉండే భక్తులందరికీ మేము ఉదయం భాగవత ప్రవచనమని ఈవినింగ్ భగవద్గీత ప్రవచనమని పెట్టుకుంటాం. రోజులో ఈ ప్రాపంచిక వ్యక్తులతో డీల్ చేయడం ద్వారా బుర్ర పక్కకు వెళ్తుంది, మళ్ళా ట్రాక్లోకి తీసుకురావడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం. సింపుల్, టీటీడీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా ఇట్లాగే ఉదయం సత్సంగం సాయంత్రం సత్సంగం పెట్టుకుంటే వాళ్ళందరిలో మార్పు వచ్చేస్తుంది. అంతకు మించి ఇంక వేరే పరిష్కారం ఏమవసరం లేదు. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఎంతో చక్కటైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నత ఉపయోగపడేటువంటి విషయాలు తెలియజేసినటువంటి శ్రీమాన్ శ్రీ సత్యయోగానంద స్వామిజీ వారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులకు ఒక చిన్న అనౌన్స్మెంట్. బయట భక్తులందరికీ సౌకర్యార్థం అక్కడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉన్నాయి, అక్కడ భక్తులందరూ కూడా అవన్నీ తీసుకుని అవన్నీ కూడా ఫిల్ అప్ చేసి, ఎందుకంటే మీకు ఈ యొక్క ఇస్కాన్ తరపు నుంచి ఏదైనా ఆధ్యాత్మిక ఉన్నత కావాల్సినటువంటి అవసరాలు కానీ లేకపోతే మీరు జపం చేయాలనుకునే వాళ్ళు కానీ నగర సంకీర్తన కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఆధ్యాత్మిక ఉన్నతగా అవసరమైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్స్లో వాళ్ళ అడ్రస్ నింపి వాళ్ళు మీరు ఏం సేవ చేయాలనుకుంటున్నారు మందిరానికి భగవంతుడికి, అదే రకంగా మీరు ఈ యొక్క మందిరం నుంచి మీరు ఏ రకమైన ఆధ్యాత్మిక ఉన్నతని మీరు ఆశిస్తున్నారు అనేది ఆ ఫీడ్బ్యాక్ ఫామ్లో మీరు ఫిల్అప్ చేసి ఇవ్వడం వల్ల మిమ్మల్ని మేము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందించడానికి సహకరించడానికి మీకు సహకరించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల దయించి భక్తులందరూ గమనించి బయట ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నింపి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా ఈ యొక్క సంస్థాపకాచార్యులు ప్రభుపాదుల వారి పుస్తకాలు కూడా భగవద్గీత యథాతథం భాగవతం పుస్తకాలను కూడా అక్కడ వితరణ జరుగుతుంది. భక్తులందరూ కూడా విరివిగా ఈ యొక్క పుస్తకాలను కూడా మీరు తీసుకెళ్లవలసిన కోరుతున్నాం. బయట ప్రసాదం అనే వితరణ జరుగుతుంది, భక్తులందరూ కూడా క్రమ పద్ధతిలో లైన్లో ప్రసాదాన్ని స్వీకరించవలసిన కోరుతున్నాం. రేపు చివరి రోజు, అందువల్ల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి రేపు అందరికీ కూడా మాల ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క హరినామాన్ని చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ.